చారు లక్షణ లక్షిత నకపాత గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును శ్రీవత్సవన మాలిక కౌస్తుభ విరాజితుండును సప్తమణ ప్రశస్తుండును శంఖ చక్ర గద పద్మచారు విలాసియును శ్రీవత్స లాంఛనాంచిత మహోరస్కుండును సనక సనందన సుజాత సనత్సుజాత సుశీలాది మహాపురుష సేవితుండును నారదాది ప్రముఖ సన్నుతుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబుల కలంబులుగ దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని రుచించే. ఇంకా మహానుభావుడు అనేక శుభలక్షణములతో ఉన్నాడు. ఎన్ని అందములు ఉండాలో ఆయన శరీరంలో అన్ని అందాలు ఉన్నాయి. కాలు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, గోలు ఎలా ఉండాలో అలా ఉన్నది. గోల్డ్ ఒక్కొక్క గోల్డ్ ఒక్కొక్క సూర్యుడిలా మెరిసిపోతున్నది. ఆయన కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయి. ఆయన మెడలో వనమాల ఉన్నది, కౌస్తుభమణి ఉన్నది, శ్రీవత్స లాంఛనాంచిత మహోరస్ కూడా ఆయన శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఉన్నది, ఎడంవైపు లక్ష్మీదేవి ఉన్నది, నడుముకి మంచి వడ్డాణం కట్టాడు, ఆ వడ్డాణానికి మువ్వలు ఉన్నాయి. ఈ గంటలన్నీ ఆయన కదిలినప్పుడల్లా టింగ్ టింగ్ అని శబ్దం చేస్తున్నాయి. పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన. మరో పక్కన ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుడు ఆయన. ఓ పక్కన ప్రహ్లాదుడు, మరో పక్కన నారదుడు, మరో పక్కన సునందుడు, మరో పక్కన నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, సరకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు, వీళ్ళంతా చేరి నారాయణ నీ లీలలు అమోఘం అని ఆయనని స్తోత్రం చేస్తున్నారు. అటువంటి వాణ్ణి, మహాపురుషుణ్ణి, సౌందర్య ఖనిని శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అని ఒక 9 శక్తులు ఎప్పుడూ ఆ పరమాత్మని సేవిస్తాయి స్త్రీ రూపాలలో. అలా 9 శక్తులతో సేవింపబడుతున్నవాడిని చూచి పులకించిపోయి నా జన్మ ధన్యమైపోయింది, ఈ మహానుభావుణ్ణి నా కూడా తీసుకురాగలిగాను అని తనను తాను మరిచిపోయి ఒక అపూర్వ స్తోత్రం చేశాడు. భక్తి పారవశ్యముతో ఆయన రచించిన ఈ స్తోత్రం అక్రూర స్తవము అంటారన్నమాట. అద్భుతమైన దండకం రాశాడు ఆయన. శ్రీమాని నీమాన చోరా శుభకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబునస్తంగతంబై మహాలోల కల్లోలమాలా కులాభీలకు అధోనిధింగోలగా బాలకేళీగతిందేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబన్ను వెన్నాణియమన్న ఆ బొమ్మ ఉత్పన్నుడయ్యంగదా పావకాశ వాతావని వారి అహంకారమాయా మహామానసాదులు హృషీకాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమైని మహాదేహమన్ దుర్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ ఒప్పిదంబెల్ల నోచల్ల చల్లం విచారింప దారెంతవారెంతవారైన మాయాలు మాయతో గూడి సంధాతయాధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరంభోజ గర్భాత్ములజ్జాత్ములందున్న నేకాది భూతంబులందున్న శేషాది దైవంబులందున్ సదాసాక్షివయ్యుండుదంచున్ త్రయీ పద్ధతిన్ కొందరింద్రాది దేవాభిధానంబులన్నెక్క మొక్కండవంచున్ మరిన్ పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నలువురై తెలుగు వాటింతువంచున్ మరిన్ నీవు నారాయణాక్షుండవంచున్ శివాక్షుండవంచున్ మరిం పెక్కు మార్గంబులన్నిన్ను నగ్గింతు రెగ్గేవి ఎరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గతాకాశముంతర్ఘటాంతంబులందేకమౌరేకలోకావధిన్ వీకనే పోకలంబోక ఏకాకివై ండు దీశ కృషానుండు నెమ్మోము సోముండు భానుండు కంగుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబోనిధులు కుర్చి అద్రులతా సాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బౌహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు రేలుంబగళ్ళు నిమేషంబులంభోజ గర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితో దుంబరా నోకహానేక శాఖాఫలా పూరితానంత జంతు ప్రకాండంబులీలం ప్రసిద్ధోదరాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండు మహారూప నీ రూపముల్ వెగ్గలం బొగ్గడింపన్లయాంబోధిలో మీను మేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేధకున్ వేదరాశిన్ ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కూర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీది కింద్రోచి దోషాచరుం గొమ్ములం నెమ్ములం జిమ్ముచుం గొమ్మవే దండివై దండివై రోచనిందూచి యాచింపవే పెంపవే మేలు బ్రహ్మాండమున్ నిండబారుండ వైరాజ బింబాశ్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ నిక్క మొక్కండవంతున్ మరింపంచ రాత్ర అనుసారంబుగా కల్కిమూర్తిం ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతం వాపి మన్యంపవే పన్నగాధీశ కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే నమస్తే నమస్తే. నిజంగా జీవితంలో ఎప్పుడూ స్తోత్రం రాసి ఎరగనటువంటి అక్రూరుడి చేత ఇంత అద్భుతమైన స్తోత్రం చేయించుకున్నాడు ఆయన. ప్రభు వాసుదేవ, నీవు శ్రీ లక్ష్మీ వల్లభుడివి, శుభాకారం నీది, అత్యంత పవిత్రమైన దివ్యమంగళ విగ్రహం నీది, వేలాది చేతులతో వేలాది పాదాలతో వేలాది నేత్రాలతో నీలమేఘఛాయ శరీరంగా ఉన్నటువంటి నీ రూపాన్ని చూచి పులకించిపోతున్నాను. లక్ష్మీదేవి మనస్సును అపహరించిన వాడివైనా మళ్ళీ గోపాల బాలకుల దగ్గరికి వెళ్ళి వెన్ననే అపహరిస్తావు, నవనీత చోరుడివి అవుతావు, శ్రీమానిని మానచోరుడివి అవుతావు. సత్స్వరూపమైన ఆకారం, శుభప్రదమైన సత్వగుణమైన ఈ శరీరం, ఈ జగత్తంతా దేనివల్ల పుడుతోందో ఆ పుట్టుకకి మూల కారణానికి కూడా కారణం నువ్వు, కార్యకారణ నిర్ముక్తుడివి పైగా నువ్వు. అటువంటి నీకు నమస్కారం ప్రభు. కొందరు నిన్ను అజ్ఞానంతో బ్రహ్మయ్యని, కొందరు శివుడని, కొందరు విష్ణువని, కొందరు ఇంద్రుడని, ఇంకా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా చివరికి అన్ని నమస్కారాలు నీ దగ్గరికే చేరతాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. నదులు చిట్ట చివరికి అన్నీ కలిసి ఎందులో కలుస్తాయి? సముద్రంలో కలుస్తాయి. గంగైనా గోదావరి అయినా ఇంకోటైనా చిట్ట చివరికి అన్నీ సముద్రంలో కలవలసినవి. సముద్రంలో కలిసాక అన్నీ సముద్రమే అయిపోతాయి. మేమందరం నదులు లాంటి వాళ్ళం, జీవాత్మలంతా నదులం. ఈ నదులన్నిటికీ గతి సాగరుడే, అనగా నీవే. పురుషోత్తముడమైన నీలో కలవక తప్పదికి మేమెవరమైనా సరే. మార్గములు వేరు, లక్ష్యం మాత్రం ఒకటే. ఒక ఊరు వెళ్ళడానికి అనేకమైన మార్గాలు ఉంటాయి, కానీ చివరికి అందరి లక్ష్యం ఆ ఊరు చేరడమే. అలాగే మేమందరం ఏ విధమైన ఉపాసనా పద్ధతిని ఎన్నుకున్నా అవన్నీ చివరికి నీలోనే చేరుస్తాయి. మాయా పద్ధతి గ్రహించలేక అజ్ఞానంతో మాలో మేము కొట్టుకుంటూ ఉంటాం, అయినా నువ్వు చిరునవ్వుతో వాటిని స్వీకరిస్తూనే ఉంటావు. కొందరు సన్యాసులై, కొందరు బ్రహ్మచారులై, కొందరు గృహస్థాశ్రమంలో ఉండి, కొందరు భక్తి మార్గంతో, కొందరు జ్ఞాన మార్గంతో, కొందరు యోగ మార్గంతో, కొందరు వైరాగ్య మార్గంతో నిన్ను పూజిస్తూ ఉంటారు. అన్ని మార్గములు చిట్ట చివరికి నిన్ను చేర్చడానికి ఉపయోగపడే మార్గాలను ఇప్పుడే గ్రహించగలిగాను. ఆహా, ఏమి నీ శరీరం! నీకు భూమి పాదాలు, సముద్రమే నీకు కుక్షి, ఈ భూమి మీద ఉన్న చెట్లన్నీ నీకు వెంట్రుకలుగా ఉన్నాయి, ఆకాశం నీకు జుట్టు, అగ్నిహోత్రుడు నీ ముఖం, సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను, సురేంద్రుడు దేవేంద్రుడు నీకు చేతులుగా ఉన్నారు, వర్షమే నీకు వీర్యం, భూమి మొదలైనటువంటి సమస్త లోకాలు నీ శరీరంలో ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క లోకం ఇమిడిపోయి ఉన్నాయి. అంటే నువ్వు విరాట్ పురుషుడివి, నీలో ఈ జగత్తంతా ఉన్నది, జగత్తులో నువ్వు ఉన్నావు. అటువంటి నీకు ఏది ఆదియో, ఏది మధ్యయో, ఏది అంతమో తెలియటం లేదు. ఈ రూపాన్ని చూస్తుంటే నా శరీరం విహ్వలం అయిపోతుంది, స్తోత్రం కూడా చేయలేకపోతున్నాను నేను. ప్రభు, ఈనాడు గోపాల బాలుడి రూపంలో నీవు ఉన్నావు, కానీ ఇదే మొదటిసారి నువ్వు పుట్టడం. అబ్బే, ఇంత పూర్వం మత్స్యావతారం ధరించావు, సోమకాసురుణ్ణి సంహరించావు, విధాతకి వేదాలనిచ్చావు, ఆ తర్వాత కూర్మరూపం ధరించి మందర పర్వతాన్ని పైకెత్తావు, పందివై మేదిని పైకి తీసుకొచ్చావు, భూమిని ఉద్ధరించావు, వరాహ రూపం విడిచిపెట్టావు, నృసింహుడివయ్యావు, స్తంభాన్ని చీల్చుకుని బయటకు వచ్చావు, పరమ దుర్మార్గుడైన హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించావు, ఆ తర్వాత వామనుడివయ్యావు, మూడడుగులు అడిగావు, బ్రహ్మాండమంతా నిరోధించావు, ఆ తర్వాత ఇంద్రుడికి సామ్రాజ్యాన్ని తిరిగి ఇప్పించావు, పరశురాముడివయ్యావు, క్షత్రియ సంహారం చేశావు, ఆ తర్వాత రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్, మహారాజువై రాముడివై సీతాదేవి కోసం రావణాసి రాక్షసులందరినీ సంహరించావు. ఇంకా వాసుదేవుడి వంటి అనేక రూపాలతోటి ఈ భూమండలాన్ని ఎప్పటికప్పుడు ఉద్ధరిస్తూనే ఉన్నావు. ఇప్పుడు కృష్ణుడిగా ఇక్కడ కనిపించావు, మరో పక్కన బలరాముడిగాను ఉంటావు. ఇది కాకుండా భవిష్యత్తులో కల్కిమూర్తిని ప్రవర్తించు నిన్న నేను ఎవ్వడం, కల్కిమూర్తిగా అవతరించబోతున్న నిన్ను నేను యామని స్తోత్రం చేయాలో తెలియటం లేదు. వాక్కుకి మనస్సుకి దేనికి లొంగని అపూర్వ దివ్యశక్తిని ఇది. ఏదో తోచినంత వరకు వర్ణిస్తున్నాం, కానీ ఈ వర్ణన నీ రూపములకు సంపూర్ణం కాదు. మనం వర్ణించిన దాంతో సంతోషపడే భగవంతుడు ఆయన, కానీ నిజానికి ఆయన రూపం ఇంత అంతా ఏం చెప్పగలుగుతాం? ఒక మధుర పదార్థం తిని ఈ పదార్థం బాగుంది మధురంగా ఉందనే చెప్పగలం, కానీ సంపూర్ణంగా దాన్ని ఎలా వర్ణించాలనేది ఎవరూ చెప్పలేడు. ఎవరికి వాడు తిని అనుభవించాలి. ఒక పాయసం తిన్నాం, తీయగా ఉందనగలం కానీ ఇంకా మధురంగా ఉందనగలం, లేదా అబ్బో చాలా బాగుందంటాడు, ఇంకా స్థాయి తట్టాడు, బా ఏం చెబుతామని అంటాడు. ఇప్పుడు నేను నీ దివ్య రూపాన్ని చూచి ఏం చెప్పాలో తెలియక రూపం అద్భుతం అని మాత్రమే అనగలుగుతున్నాను. నేను ఇప్పుడు మాయ చేత ఆవరింపబడ్డాను, విపన్నుండయ్యాను, విషన్న మనస్కుండయ్యాను, నువ్వు ప్రసన్నుడవై నా ఖిన్నత్వాన్ని, నా కొంచెంతనాన్ని తొలగించి నన్ను అనుగ్రహించు. పన్నగాధీశతల్ప ఆదిశేషుడి మీద పడుకునే ఓ స్వామి, కృపాకల్ప వందారు కల్ప, నీ దయ వల్ల నమస్కరించేవాడికి కల్పవృక్షంలాగా కోరికలు తీర్చేవాడు అవుతున్నావు. అటువంటి నీకు నమస్కారం, నీ కొరకు నమస్కారం ప్రభు. ఇంతకాలం అజ్ఞానంలో పడిపోయి పెళ్ళాం, బిడ్డలు, సంపాదన, ఇదే లోకంగా బతికా, రకరకాల విధానాలతో డబ్బు ఎలా సంపాదించాలో అనుకున్నాను పిచ్చివాడిని. డబ్బు సంపాదించడం, పిల్లల్ని చదివించటం, ఉద్యోగాలు ఇప్పించటం, పెళ్ళిళ్ళు చేయటం, వారి సంతానాన్ని పోషించడం, ఇదే లోకం అనుకుని బతికాను అన్నాడు ఆయన. కలంబోలెడ్డి పుత్రమిత్ర వనిత గారాది సంయోగముల్, కలంబోలెడ్డి పుత్ర మిత్ర వనిత అగారాది సంయోగముల్, జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ చిక్కు చందంబునం, తలతూ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడన్, నాకు నీ విలస పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి, కరుణం వీక్షింపు లక్ష్మీపతి. ఓ లక్ష్మీ వల్లభ, ఈ సంసారం, సంసారంలో భార్యాభర్తల బంధం, పిల్లల బంధం, ఇళ్ళు, వాకిళ్ళు, గుర్రాలు, ఏనుగులు, ఇవన్నీ కలల వంటివి. అందుకే ముందు పుత్ర, కొడుకులు, కూతుళ్ళు ఉన్నారే ఈ బంధం. రెండోది మిత్ర, స్నేహితుల బంధం. వనిత అంటే భార్యాభర్తల బంధం. అగారం అంటే ఇళ్ళు. ఇవన్నీ ఎటువంటివి అంటే కలల వంటివి. కలలో ఒక వ్యక్తి తాను గొప్ప కోటీశ్వరుణ్ణి అయ్యాను అనుకుంటాడు. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, వాడి కల వచ్చింది. హఠాత్తుగా ఏదో ఒక సీఎం గారు వచ్చి, నేను ఈ స్టేట్కి సీఎంగా ఉండను, రేపటి నుంచి నువ్వే సీఎం అన్నట్ట. పాప వీడు ఆనందపడిపోయి నేనే సీఎం అనుకుంటున్నాడు. అందరినీ ఏ సీఎంని పిలుస్తున్నాను రారేమంటున్నాడు. కల్లో కాసేపు అలాగ పాపం తను సీఎం అనుకున్నాడు. ఈలోపు డొక్కలో ఎవరో పొడిచారు. చూస్తే వీడు ప్లాట్ఫామ్ మీద పడుకున్నాడుగా, కానిస్టేబుల్, బీట్ కానిస్టేబుల్ వచ్చి డొక్కలో ఫోటో పొడిచాడు కళ్ళతో, ఉరిక్కి వండిచ్చాడు. ఏ సీఎంను పొడుస్తావు అన్నట్ట. సీఎం ఏమన్నానా అని నెత్తి మీద కొడుతాడట వాడు. అప్పుడు అర్థమైంది వాడికి ఇంకా నేను ముష్టాను నేనని. ఎంత బాగా వర్ణించాడండి ఇందులో. కళలో ఒక రాజు అయినట్టుగా, పదవి పొందినట్టుగా అజ్ఞానంతో మనిషి కాసేపు నిద్రలో భావిస్తాడు. కానీ కళ చెదరగానే ఏమైంది, వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. ఈ సంసారాలు కూడా కళలు. కళలో కనిపించే వస్తువులు శాశ్వతంగా నిలబడవు. అలాగే కళ్ళు మూసి తెరిచేలోపు పుత్రులు, మిత్రులు, భార్యాభర్తలు, ఇళ్ళు అన్నీ పోతాయి. మనం కళ్ళను చూస్తున్నాం కదా, నిన్నటి దాకా మేమిద్దరం కలిసి ఉన్నామండి, ఆయన లేరండి, నేను ఒక్కదాన్నే వస్తున్నానండి అని ఏడుస్తూ ఉపన్యాసానికి వస్తూనే ఉన్నారు ఏళ్ళ తరబడి. కళ కాకపోతే ఏమిటి? ఇప్పుడు ఆ వ్యక్తిని చూపించగలరా? తన భర్తని కోల్పోయినవాడు భర్తను వెళ్ళి చూపించలేదు, భార్య పోగొట్టుకున్నవాడు భార్యని చూపించలేడు, కొడుకు పోతే ఆ కొడుకుని వెళ్ళి చూపించలేము, పోయిన ఇల్లు రమ్మంటే రాదు, కొంతకాలానికి వీడిని వీడియో చూపించలేడు. ఎంత పూర్వం ఉపన్యాసానికి వచ్చిన వాళ్ళు ఈ సంవత్సరం రాలేకపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళని ఇప్పుడు నేను మీకు చూపించలేను. అందుకని కళ ఇదంతా, కళ చెదిరిపోతుంది. ఏ క్షణంలో చెదిరిపోతుందో తెలియదు. అయినా ఈ అజ్ఞాని ఇది కళ కాదు, ఇలయే శాశ్వతమే అనుకుంటాడు. కన్ను మూసి తెరిచేలోపు వయస్సు మారిపోతుంది, సమస్తం మారిపోతాయి, ఒకప్పుడున్నవన్నీ మారిపోతాయి. అయినా అజ్ఞాని ఏం చేస్తాడు, తలతున్ సత్యములంచు మూఢుడ, నేను మూర్ఖుండి గనక ఇదే శాశ్వతం అనుకుంటున్నాను. ఎలా శాశ్వతం అనుకుంటున్నాను? ఒక వ్యక్తి ఎడారిలో వెడుతున్నాడు. ఆ ఎడారి అంతా నీళ్లు లేని భయంకర ప్రదేశం. ఎంతలో ఎండ పొడబడి ఒక ఎండమావి కనపడింది. ఎండమావులు ఎలా ఉంటాయో తెలుసు, అచ్చం నీళ్ళల్లో కనపడతాయి. ఆ ఎండమావి వెంటబడి ఎంత దూరం వెళ్ళినా అందులో నీళ్లు ఉండవు, ఆ ఎండలో పడి చచ్చిపోతాడు తప్ప. భ్రమంటారు దాన్ని. ఎండమావుల వెంట మంచినీళ్ల కోసం ఎడారులలో పడేవాడికి అందులో నీరు దొరక్క చచ్చిపోతాడు. అలాగే ఈ సంసారం కళాన్ని తెలియక ఇదే సత్యం అనుకుని దీని వెంటబడి మంచినీళ్లు తాగడానికి ఎండమావు వెంట పడిన వాళ్ళగా సుఖము లేని సంసారంలో సుఖముందనుకుని చివరికి నశించిపోతున్నాడు. నేను అందుకే మూర్ఖుణ్ణని చెప్పుకున్నాడు ఆయన. అంతటి జ్ఞాని విశ్వరూపం చూసిన వాడు మూఢుడ వృథాతత్వద్ధుడను. ఎందుకు నా పనికి మారిన వేదాంతం ఇతరులకు చెప్పడానికే తప్ప అనుభవం దగ్గరికి వచ్చేసరికి నేను మళ్ళీ భ్రమలో పడిపోతున్నాను. నా కొంప, నా పెళ్ళం, నా పిల్లలు అనుకుంటున్నాను. కాబట్టి నేను మూర్ఖుణ్ణి, నాకు ఇవేం వద్దు. నీ ప్రకాశిస్తున్న రెండు కాళ్ళు సేవించుకునే భాగ్యం ప్రసాదించు. నీ విల సత్పాద యుగంబు చూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. దయతో చూడు, నీ కరుణతో నన్ను చూడు, నన్ను ఈ బంధం నుంచి తప్పించు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తూ ఉండగా హఠాత్తుగా రూపం మాయమైపోయింది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ నీళ్లలోంచి పైకి వచ్చాడు ఆయన. మళ్ళీ రథం దగ్గరకు రాగానే శ్రీకృష్ణుడు కొంటెగా అడిగాడు, అదేమిటక్కురోరా, గంట క్రితం నీళ్లలోకి వెళ్ళి అందులో మునిగి ఎప్పటికీ తేలవు, నీళ్లలో మునిగి ఎక్కడికో కొట్టుకుపోయావేమో అనుకున్నాను, ఎక్కడ కొట్టుకుపోయావు, ఎక్కడ మునిగి ఎక్కడ తేలావు. ఆయన ఎక్కడ మునిగి ఎక్కడ తెలియాడు ఈయనకి తెలియక ఇంతసేపు విశ్వరూపం చూపించి కూడా ఏం ఎరగనట్టు ఏమడిగాడు. జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే నదీ జలముల నభమున ధరణి కలుగని చోద్యములు నీకు కానబడనే. నీళ్లు పక్కనే ఉన్నాయి, నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది, ఎంత గంటల తరబడి స్నానం చేసి అలవాటు ఉన్నా నీళ్లలో అడుగులు మురి అలవాటు. కొందరు బాత్రూములు అంటే గంట ఉంటారు కానండి, అదే నది నీటిలో మునిగి గంటసేపు ఉండమనండి, చాలా కష్టం కదా. అందుకని నేనేమన్నాడు, నీటిలో మునిగి ఇంతసేపు తేలకుండా ఎలా ఉన్నావా అని ఆశ్చర్యం కలుగుతున్నది. ఏమయ్యా, ఆకాశంలో కానీ నేల మీద కానీ నీవు ఇంత పూర్వం ఎప్పుడూ చూడని వింతలు విశేషములు నీకు కనబడ్డాయా? నీటిలో ఏమైనా వింతలు కనబడ్డాయా? ఆ వింతలు కూడా పైన కింద కనబడిన వింతలు అయ్యి ఉండాలి. అలా కనబడి ఉంటేనే నువ్వు ఇంతసేపు నీళ్లలో మునిగి తేలకుండా బ్రతికి ఉండగలిగావు. అవునా అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, శ్రీకృష్ణుడు నన్ను చూచావా అని అడగల, నా విశ్వరూపం ఎలా ఉందని అడగల, నీకేమైనా కనబడ్డాయా అని కొంటిగా అడిగాడు. ఈ కొంటి ఆయన విశ్వరూపం చూడటం వల్ల ఈయనకు కూడా తెలివితేటలు వచ్చాయి. అంతటి విష్ణుమూర్తిని చూసినవాడికి తెలివితేటలు రాకుండా ఉంటాయా? అందుకని పరమాత్మకి సంబంధించిన గొప్ప జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల మంచి తెలివితేటలతో ప్రతిభతో ఇలా అన్నాడు. అది కూడా పరమాత్ముడు ఇచ్చిన వాక్యే కనుక. నీలో ఉన్న లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర, నీటం నేలం నింగిని ఉన్నవే నీలో చోద్యంబులల్ల నెగడు మహాత్మ. ప్రభు, నీలో లేని వింతలు విశేషాలు ఏ సృష్టిలో అయినా ఎక్కడైనా ఉంటాయా? నీలో లేకపోతే ఆ వింత కొత్తగా ఇంకెక్కడ ఉండదు. కాబట్టి ఆకాశంలో చూసినా నీవే, నేల మీద చూసినా నీవే, నీళ్ళల్లో చూసినా నీవే, నీవు కాని వింత ఉండదు. అన్ని వింతలకి మూలం నువ్వే. సమస్తమైన చోద్యములు విశేషములు నీలోనే ఉంటాయి. అందుకే ముందే చెప్పాడు, నీయందు ఎల్ల విశేషంబులు అనూనంబులైడిందియుండు. నీలో రకరకాల విశేషాలు, సమస్తమైన వింతలకి విడ్డూరాలకి నీవే ఆలవాలం, నీలోనే ఉన్నాయి చోద్యములు. అంచేత ఏం చూసినా అదే అన్నాడు. అంతే తప్ప నేను నీళ్లల్లోని విశ్వరూపాన్ని చూచాను, నువ్వేగా చూపించావు అని ఈయన అనలేదు, చూసావని ఆయన అడగలేదు. నువ్వు వింతలకు నిలయమని ఈయన అన్నాడు. నువ్వేమైనా వింతలు చూసావా నీళ్లలోనే ఆయన అడిగాడు. ఎవరూ బయటపడరు. ఈ బయటపడకుండా ఉండడమే అద్భుతమైనటువంటి ఒక ప్రతిభ అన్నమాట, వాక్చాతుర్యం. సరే, ఇక ఆలస్యం అయ్యింది, తొందరగా మధురా నగరానికి వెడదాం. చీకటి పడకుండా వెడితే నగర సౌందర్యం చూడవచ్చు, తొలి రథాన్ని అన్నాడు. ఇంక అక్కడి నుంచి కృష్ణుడి మీద సంపూర్ణ భక్తి కుదిరిందిగా. ఇప్పుడు అంత విశ్వరూపం చూచాక ఇంక ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో బలరామకృష్ణుని పదే పదే మనస్సులో పెట్టుకుని ఆనందంతో పరవశించిపోతూ కన్నీళ్లు కారుస్తూ రథం తోలుకుంటూ 3 గంటల సమయానికల్లా మధురా నగరం చేరిపోయారు. సరిగ్గా అక్కడ మధురాన దగ్గర పెద్ద ఒక కమాన్ ఉంటుంది, ఒక ఆర్చ్ ద్వారం ఉంటుంది, ప్రధాన ద్వారం. ఆ ద్వారబంధం దగ్గర మధురానగర ప్రవేశ ద్వారము అని ఉంటుంది. ఆ ప్రాంతం దగ్గరికి రాగానే రథం ఆపాడు అక్రూరుడు. ప్రభు, ఇంత పూర్వం రథంలో నిన్ను ఎక్కించుకొని మధురానగరానికి తీసుకొచ్చి కంసుడి యొక్క విడిదింట్లో చేర్చుకుందాం అనుకున్నాను నేను, కానీ నా పూర్వజన్మ సుకృతం వల్ల, నీ అపార కరుణ వల్ల, నీ మహిమ అంటే ఏమిటో తెలిసింది. సర్వలోకేశ్వరుడు నువ్వు, నిన్ను ఏ విడిది గృహాలలోనో లేక రాజగృహాలలోనో దింపడం నాకు ఇష్టం లేదు, నా ఇంటికి రావయ్యా అన్నాడు ఆయన. నా ఇంటికి విచ్చేయుము నీ యంగిరి సరోజరేణు నికరము శోకన్, నా ఇల్లు పవిత్రము బగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయందగదే. నాయన లోకబంధవ, నేను నీ భక్తుణ్ణి, నీ భటుణ్ణి, నీ సేవకుణ్ణి, అందుకని పదే పదే వేడుకుంటున్నాను నా ఇంటికి రా. నా ఇంటికి రమ్మండంలో నాకు గొప్ప స్వార్థం ఉంది. ఇంతకాలం నా ఇల్లు కేవలం లౌకిక సుఖాలకు నిలయం. ఏదో భూలోకంలో ఉండే సుఖాలున్నాయి, నగలున్నాయి, నాణ్యాలున్నాయి, పరుపులున్నాయి, ఆహార పదార్థాలున్నాయి. ఇప్పుడు నువ్వు నా ఇంట్లో అడుగు పెడితే నీ అరికాలి కింద ఉన్న దుమ్ము నా ఇంట్లో పడుతుంది. నీ అంగిరి సరోజ రేణు నికరము శోకన్, నీ పాదపద్మముల కింద ఉన్న దుమ్ము నా ఇంట్లో పడితే నా ఇల్లు పవిత్రం బగు, నా ఇల్లు వైకుంఠమైపోతుంది, పరమ పవిత్రమైపోతుంది. ఇంతకాలం ఉన్న ఈ లౌకిక బంధాలన్నీ పోతాయి. ఓ లక్ష్మీ వల్లభ, నేను నీ భటుణ్ణి, నీ సేవకుణ్ణి, నా ఇంట్లో అడుగుపెట్టి నా ఇంటిని పవిత్రం చేయవా, నన్ను అనుగ్రహించవా, నాకు గొప్ప కీర్తి తెచ్చిపెట్టవా. అక్రూరుడి ఇంట్లో మొట్టమొదట అడుగుపెట్టాడు కృష్ణుడు అని అందరూ అనుకుంటారు, నన్ను తలుచుకుంటారు. నాకు ఈ వరం ఇమ్మంటే ఇందాక విశ్వరూపం చూపించాడు, ఇప్పుడు ఈ వరం మాత్రం ఇవ్వలేదు ఆయన. కాబట్టి భగవంతుడు అన్ని వరాలు ఇస్తాడు అనుకోకండి. అంత రూపం చూపించిన ఆయన ఏమన్నాడు తెలుసా, నీ ఇంటికి మాత్రం మొట్టమొదట అడుగు పెట్టను. నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. నేను ఒక శపథం చేశాను, నా బంధువులు నా అనుకున్న వాళ్ళు ఎవరింటికి మధురానగరంలో ఇప్పుడు అడుగు పెట్టను. ఎప్పుడు అడుగు పెడతాను, కంసుని చంపాకే. ఎదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసు మర్దించి భవత్ సదనంబు చూడవచ్చద పొద ఈ శందనము గొనుచు పురమున కనుక. యాదవ కులం అంటే చాలా భయంకర ద్వేషంతో యాదవుల్ని పట్టి పీడిస్తున్నాడు పరమనీచుడు దుర్మార్గుడు అయినటువంటి ఈ కంసుడు. ఈ కంసుడిని మర్దించి చంపి పిండి చేసి పొడి చేసి ఆ పీడ లోకానికి వదిలిస్తాను. యాదవ నాశకుడైన కంసుడిని చంపేదాకా ఎవరింటికి వెళ్ళకూడదని నా నియమం. వాడిని చంపాక ఏదో ఒక రోజు చూసుకుని నీ ఇంటికి వస్తాను, మొత్తం మీద ఎప్పుడో ఒకప్పుడు వస్తాను. ఈలోపు మాత్రం నన్ను రమ్మనకు, మొదటిసారిగా నీ ఇంట్లో అడుగు పెట్టడం మాత్రం కుదరదు అన్నాడు. ఈయన కూడా గట్టిగా బతిమాలలేదు, ఎందుకంటే పరమాత్ముడు ఇంత దివ్య రూపం చూపించాడు, ఆయనకి తెలియదా ఎవరింటికి ఎప్పుడు వెళ్ళాలో. ఆయనతో స్నేహం చాలు, ఆయనతో మాట్లాడితే చాలు. అసలు ఇంతసేపు రథంలో తన వెనకాతలు కూర్చోవడం కంటే అదృష్టం ఉందండి అనుకుని, తండ్రి నువ్వు ఎలా చెబితే అలాగే చేస్తాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే ఇక్కడ దాకానే రథంలో వస్తాం, ఇక్కడ నుంచి ఖాళీ నడకం లోపలికి వెళ్తాం, ఈ ఆర్చి దాటి లోపలికి వెళ్ళాలంటే మేము నీ రథంలో రావు, రాజుగారి రథంలో రావాల్సిన క్రమం వాక్యమిటి, మమ్మల్ని ఇక్కడ దింపేయి అన్నాడు ఆయన. వెంటనే అక్రూరుడు వాళ్ళిద్దరు అక్కడ దింపి రథం తోలుకుంటూ మహావేగంగా కంసుడి దగ్గరికి వెళ్ళిపోయి రథాన్నేమో కంసుడి యొక్క ఆ రథశాలలో కట్టేసి, కంస నీవు చెప్పినట్టే బలరామకృష్ణుని ఇక్కడికి తీసుకొచ్చాను, ఇక్కడితో నా పని పూర్తయింది, ఇక నీ పని అయిపోయినట్టే, నా పని అయినట్టే అని తన దారిన తాను వెళ్ళిపోయాడు. సరిగ్గా ఆ సమయానికి నందుడు, గోపాలకులు, ఈ పిల్లలు అందరూ అక్కడికి వచ్చారు. నిజానికి వాళ్ళు ఎడ్ల బళ్ళ మీద వచ్చారు, ఈయన రథం మీద వచ్చాడు, అయినా వీళ్ళు వాళ్ళు ఒకేసారి ఎందుకు కలిశారంటే మధ్యలో అక్కడ చాలాసేపు ఆగిపోవడం వల్ల. పిల్లలందరూ కృష్ణుడు చూసి, కృష్ణ బలే బలే, అందరూ ఒకే చోట కలిశామే, నగరంలోకి వెళ్ళేటప్పుడు మా కృష్ణుడు లేకుండా ఒంటరిగా వెళ్ళకూడదు అనుకున్నాం, సరిగ్గా మా కోసం సమయానికి ఇక్కడికే వచ్చాం, మేము ఇప్పుడే వచ్చాం, నువ్వు వచ్చాం, అందరం కలుసుకున్నాం, సంతోషం అన్నారు. ఇప్పుడు కృష్ణుడు ఏమన్నాడు, నాన్న మీ పెద్దవాళ్ళందరూ బళ్ళు తోలుకుని కంసుడి దర్శనానికి పండి, మేము పిల్లలం అందరం సరదాగా నగర వీధుల్లో తిరుగుతాం, పిల్లలందరికీ పిల్లలతో తిరగడం ఇష్టం, కానీ ముసలాళ్ళు ముసలాళ్ళు తిరగచ్చు, పిల్లలు పిల్లలు తిరగాలి, అందువల్ల ఎవరి బ్యాచ్ వాళ్ళదనమాట. మేమంతా కలిసి నగరం చూసి రేపు ఉదయం కంసమామగారి యొక్క దర్శనం చేసుకుంటాం, యజ్ఞానికి అప్పుడు వస్తాం అన్నారు. ఆయన తథాస్తు అని నందుడు వెళ్ళిపోయాడు.